समस्त जन्म गलाने सकते द्वितीय विघ्न का स्वामवार मल्ली ఈ పవిత్రాలయంలో ప్రవచన కార్యక్రమంలో అడుగుతాం. ఈ ద్వితీయ సోమవారం సంధ్యా సమయంలో ప్రదోష కాలంలో శివాభిషేకం ఇప్పటిదాకా మీరు చూశారు. శివుడికి చాలా ఇష్టమైనది ప్రదోష పూజ. ప్రదోష కాలము అంటే సంధ్యా సమయం. సూర్యుడు ఉదయించే కాలం, అస్తమించే కాలం, మధ్యాహ్న కాలం, ఈ మూడింటిని కూడా సంధ్యలు అంటారు. త్రిసంధ్య అని పూర్వం ఉండేది రండి, వాటిని వార్చేవారు. మళ్ళీ ఆ సంప్రదాయాన్ని నిలబెడుతూ ఈ సంధ్యాకాలంలో స్వామికి అభిషేకించారు. అసలు ఆయన పేరే సంధ్యానటుడు. శివుడికి ప్రత్యేకంగా సంధ్యాకాలంలో నృత్యం చేస్తాడు అని పేరు. ఈ సమయంలో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు నంది వాహనం మీద ఎక్కి లోకాలన్నీ ఏకకాలంలో సంచరిస్తారు. ఈ సంధ్య ఎక్కడుంటే అక్కడ ఆ సమయంలో ఒకేసారి ఉండగలరు వాడు. అందుకే వాళ్ళని సర్వవ్యాపకులు అన్నారు. ఒక చోట ఉండి మరో చోట లేకపోతే వాడిని శివుడు అని ఎందుకంటారు? ఈశ్వర సర్వవ్యాపక అని, అంతటా వ్యాపించి ఉండేవాడు కాబట్టి ఈశ్వరుడు అన్నారు. మనం ఒక చోట ఉంటే మరో చోట ఉండలేము, ఆయన అలా కాకుండా ఏకకాలంలో అంతటా ఉంటాడు. ఇప్పుడు శాండియాగోలో ఉన్నట్టే లాస్ ఏంజల్స్లోనూ ఉంటాడు, లాస్ కాన్యాంజల్స్లోనూ ఉంటాడు. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. కొంత అనుమానం మధ్య మధ్యలో వస్తుంది కొంతమందికి. పూర్వం నారద మహర్షి కూడా భూలోకానికి వచ్చాడు ఒకసారి. భూలోకంలో ఎవరు భక్తులో ఎవరు భక్తులో కాదో ఒకసారి పరిశీలించాలని ఆయనకు కూడా కోరిక కలిగింది. అందుకని భూలోకానికి వచ్చి ఒక ఊళ్ళో అడుగు పెట్టాడు. ఆ ఊళ్ళో శివాలయంలో ఒక మంచి అర్చకుడు ఉన్నాడు. ఆ అర్చకుడు సరిగ్గా ఈయన వెళ్ళే సమయానికి మహాభక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తున్నాడు. శివుడి లింగాన్ని తల్లని పాలతో అలా అభిషేకం చేస్తూ ఉంటే ఆ పాలు కిందకి దారుతూ ఉంటే అచ్చం శివుడు చూసినట్టే ఉంది. శివుడు చాలా తెల్లగా ఉంటాడు, ఎంత అందంగా ఉంటాడో ఆ తెలుపునికి దేంతో వర్ణించలేము. నా లాల్చీ కంటే తెల్లగా ఉంటాడు. నేను కూడా అలాగే ఆయనగా ఉంటాను, నొప్పునేవాడిని పో ఎవరికి వాడతాను అందంగా ఉంటాడో కూడా అదో అందం. శివుడు మామూలు తెలుపు కదన్నమాట. మల్లె పువ్వు కంటే, ఆవు పాల కంటే, చంద్రుడి వెన్నెల కంటే, శరత్కాలపు చంద్రుడి వెన్నెల కంటే పైగా మంచు కంటే తెల్లగా ఉంటాడు. అటువంటి తెలుపు శివుణ్ణి మళ్ళీ తెల్లని పాలతో, పెరుగుతో, మధ్య మధ్యలో తేనెతో, పంచదారతో, ఆవు నేతితో, శుద్ధ జలంతో, భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తూ ఉంటే మీలాగే అంతా భక్తులంతా కూడా హరహర మహాదేవ శంభు అంటూ నామస్మరణం చేస్తూ ఉంటే, పరమ భక్తులు కొంతమంది గానం చేస్తూ ఉంటే శివుడికి పాటలు అంటే చాలా ఇష్టం ఉండవు. అసలు శివుడికి ఒక నియమం ఉంది, ఉపన్యాసం చెప్పేవాడు శ్లోకాలు రాగంలో పడితే ఆయనకి ఇష్టపడతాడు. మన పురాణాలన్నీ గాన ప్రధానాలు. రామాయణం లవకుశులు గానం చేశారు అన్నారు తప్ప వచనంలా చదివారల్లా. శ్లోకాన్ని శ్లోకం కింద చదవాలి. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క రాగం ఉంటుంది. ఏడు పొరిచిందనుకోండి శివరంజలి రాగం ఉంటుంది, ప్రభాత కాలం ఉందనుకోండి భూపాడ రాగం ఉంటుంది. ఇలా ఆయా సందర్భాలను బట్టి గానం చేశారు. లవకుశులు గానం చేశారు, నారదుడు మొత్తం రామాయణం గానం చేశాడు, భాగవతాన్ని గానం చేశాడు. ఎక్కడైనా చూడండి గానం. అందుకని శివుడికి సామగాన ప్రియుడు అని పేరు. శివుడికి ఎంత బాగా పడతాడో అంత నృత్యం చేస్తాడు, ఎంత బాగా నృత్యం చేస్తాడో అంత చక్కగా మాట్లాడగలుగుతాడు. 14 సూత్రాలు వ్యాకరణం అంతా ఆయన రాసింది. అవన్నీ క్రమక్రమంగా మనం తెలుసుకోవచ్చు. అటువంటి మహానుభావుడి గురించి ఇంకో ఇలాంటి పరమభక్తులు అంటూ గానం చేస్తున్నాడు. చూశాడు, పులకించిపోయాడు. అర్చకుండి చూసి ఆనందపడిపోయాడు. అక్కడ నుంచి ఇంకా ఊరంతా తిరిగాడు. ఊరవతల ఒక గానుగు తిప్పుకుంటున్నాడు ఒక తెలుగులాయ, నూనె ఆడుకుంటున్నారు. ఆ గానుగకి పూర్వం ఎద్దు కట్టేవారు, ఇప్పుడంటే మిషన్లు వచ్చే కానీ ఆ గానుగ ఎద్దును తోలుతూ చక్కగా హరహర మహాదేవ అనుకుంటూ ఆయన గానుగు తిప్పుతున్నాడు, నూనె ఆడుతున్నాడు. ఇలా ఆయా భక్తుల్ని చూచి ఇప్పుడు ఇందులో ముందుగా ఎవరు కైలాసానికి వెళతారో తెలుసుకోవాలి అనిపించింది. వెంటనే ఉన్నపడంగా ఇక్కడ మాయమై కైలాసానికి వెళ్ళిపోయాడు. నిజంగా శక్తి మనకు ఉంటే ఎంత సుఖంగా ఉండవు. ఎయిర్ ఇండియా అక్కర్లేదు, కటార్ అక్కర్లేదు, విమానాలు విమానాలు అక్కర్లేదు, టికెట్లు బుకింగ్ అక్కర్లా, అన్నిటికీ మించి ప్రయాణం ఏంటి చెక్కింగ్తో తీసుకొచ్చేస్తుంది అన్నమాట. అక్కడ గంటలు గంటలు వెయిటింగ్ వాడు పై నుంచి కింద దాకా ఆపాదం వస్తున్నా టిక్ టిక్ అని విషయం పెట్టి ఇక్కడ పెట్టి ఇలా చెయ్యొత్తంటాడు, చెయ్యిలా పెట్టాడు, దేవుడికి దండం పెట్టినట్టుగా అక్కడ మళ్ళీ ఇలా చెయ్యత్తా, ఈ బాధలు అక్కర్లేదు నారదుడికి, అందుకని ఎత్తిదే నారద జంబలు అని జంబెత్తాలి. అంత బాగా పాడాలి, పాడేటప్పుడు సిగ్గుపడక్కర్ల. మళ్ళీ మనకు అనుమానం ఏమంటుంది, మా గొంతు బాగుండదు, మన గొంతు నీకెందుకు, ఆయన తంతు తెలుసుకుంటే చాలు ఆయన దగ్గర వెళ్ళిపోవచ్చు. ప్రారంభంలో మన గొంతులు ఏం బాగుండకపోయినా ఆయన కోసం పాడితే మాధుర్యం తనంత తానే తన్నుకొస్తుంది. అసలు భగవంతుని కోసం గొంతు విప్పి పాడడం మొదలు పెడితే కొంతకాలానికి వాడి జాతమే మారిపోతుంది. ఒట్టి అంత కూర గాడిదలాగా మాట్లాడే వాడి కంఠం కూడా నారదుడి కంఠంలో మారిపోతుంది అన్నారు. ముందు నువ్వు ప్రయత్నం చేయాలి. అందువల్ల నారదుడు కూడా మొదట్లో సామాన్యుడు తెలుసా మీకు, మీకు నారదుడి జన్మ చరిత్రని ఓ రోజు ప్రత్యేకంగా పెట్టుకుందాం మనం. ఆయన ఒక దాసీపుత్రుడు, ఇవాళ నారదుడు అయ్యాడు. వాళ్ళ అమ్మ ఇంట్లో అంట్లు తోలేదు, ఆ అన్నం తిన్నవాడు ఆయన, కానీ నారదుడు అయ్యాడు. కాబట్టి సాధన చేస్తే ఎవడైనా మహానుభవుడు అవుతాడు. మహానుభవులు అవ్వడానికి పరమాత్ముని దగ్గరికి వెళ్ళడానికి కులము మతము పాండిత్యం ఇవేమి అక్కర్లేదు. ఎందుకు పలికిరాని వాడు భక్తితో పట్టుకుంటే ఆయన దగ్గర వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళను ఆ నారదుడు ఒకడు. ఈ నారదుడు శివుడి దగ్గరికి వెళ్ళాడు. పరమేశ్వర నాకు అనుమానం వచ్చింది, భూలోకానికి వెళ్ళాను, ఒక ఊరు ఊరంతా తిరిగాను, అందులో ఇద్దరు భక్తులు మరీ బాగా నచ్చారు, శివాలయం అర్చకుడు బాగా చక్కగా అభిషేకం చేసి పూజిస్తున్నాడు, ఓ తెలికలైన కూడా బాగా పాడుతున్నాడు, ఈ ఇద్దరిలో ముందుగా ఎవరు నీ దగ్గరకు వస్తారు, ఇద్దరు గ్యారంటీగా నీ దగ్గరకు వస్తారని నాకు తెలుసు, కాకపోతే ముందుగా ఎవరు నీ దగ్గరకు వస్తారో చెప్పుకోవాలి. నేనేం చెప్తాను, నువ్వే వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు ఆయన. వాడి శివుడు ఏమో కమిట్ అవ్వడు, ఆయన చాలా తెలివైన వాడు కదా. అసలు మనమే ఇంత తెలివైన వాడు అంటే మనల్ని గుర్తించిన వాడికి ఎన్ని తెలివితే అట్లుంటాయి. అందుకని నేను చెప్పినట్టు చేస్తే ఇద్దరిలో ఎవరు ముందుగా నా దగ్గరకు వస్తారో నీకు తెలుస్తుంది అన్నాడు. సరే నారదుడు ఆయన మాట విని భూలోకానికి వచ్చాడు. శివుడు ఏం చెప్పాడు అనేది మనకి చేస్తేనే తెలియదు. ఇద్దరు ఉన్న చోటుకి వచ్చాడు. మళ్ళీ నారదుడు ముందుగా అర్చక స్వామి గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఇప్పుడే నేను కైలాసం నుంచి వస్తున్నాను అని తన దర్శనం ఇచ్చాడు. ఎంతో పూర్వం దర్శనం ఇవ్వకుండా అదృశ్య రూపంతో ఉన్నవాడు ఇప్పుడు తన ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు. వెంటనే అర్చక స్వామి ఆనందపడిపోయి కైలాసం నుంచి వచ్చాడు, మా స్వామి ఏం చేస్తున్నాడు అని అడిగాడు. మా స్వామి ఏం చేస్తున్నాడు అని అడిగాడు. అప్పుడు నారదుడు సమాధానం పడి మా స్వామి అని అడిగినా, మీ స్వామి లేరు ఏం చెప్పదయ్యా, నేను వెళ్ళేసరికి ఒక సూది తీసుకున్నాడు, అందరూ సూదిలోకి దారం ఎక్కిస్తుంటే నెల కాకుండా నందీశ్వరుడిని యువతలో చోదరికి లాగేశాడు. ఆ సూది కన్నంలోంచి అన్నాడు, బాబయ్య నారదాన్ని పెంచుకోవాలి ఇలాగే దిగుతాను. సూది కన్నంలో దారం ఎక్కించడమే చాలా కష్టం అంటే ఆ గజ్జనం చూడుతుంది ఎంత ఉంటుంది సంబడ అందరం, అందులో నందిని ఇటు నుంచి అట్లు లాగాడంటాం, హాస్యానికి కూడా అర్థం ఉండాలి అన్నాడు. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి గాలు తిప్పుకుంటున్న ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయనకి దర్శనం ఇచ్చాడు. అయ్యా ఇప్పుడే నేను కైలాసం నుంచి వచ్చాను కానీ ఆయన ఆనందపడిపోయి మన స్వామి ఏం చూస్తున్నాడండి అన్నాడు. ఇందాక ఆయన ఏమన్నాడు, మా స్వామి అన్నాడు. ఈయన మన స్వామి ఏం చేస్తున్నాడు అన్నాడు. ఈయన మనిషి సమాధానం, మన స్వామి లేదో ఏం చెప్పమంటావు, సూది కన్నంలో నుంచి ఇటు నుంచి అటు నందీశ్వరుడు ఒకసారి కాదు మూడు సార్లు అడిగాడు బయటికి అన్నాడు. వెంటనే ఆయన గాను గారికి రెండు చెట్లు జోడించి మన స్వామి ఏదైనా చేయగలడండి, ఎంత మర్రి చెట్టు విత్తనం అట్టుంటుంది, మర్రికాయలో విత్తనం చాలా చిన్ని గింజ, సూక్ష్మమైన విత్తనంలో ఎంత చెట్టుని పెట్టాడు, ఈ చెట్టు కింద నా గానుగు పెట్టుకుని తిప్పుకోగలుగుతున్నా, అంత చెట్టుకి మళ్ళీ ఎంత విత్తనం పెట్టగలడు, మహాసముద్రంలో సూక్ష్మమైన ఇసుక రేణువు వేయగలడు, ఇసుక రేణువు నుంచి సముద్రం సృష్టించగలడు, ఆ మహానుభావుడికి ఓ లెక్క సూది కణంలో వచ్చిన నందిని లాగలడు, మొత్తం ప్రపంచాన్ని సృష్టించగలడు, ఆయన చేయలేని పని ఏమి లేదు అంతా పరమేశ్వరుడు ఎలా అన్నాడు. ఇంకీ బాధ మాట్లాడకుండా కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆయనకి అర్థమైపోయింది అంటే భక్తి అందరికీ ఉంటుంది, మనకి ఇందులో సూక్ష్మం కనిపెట్టాలి, పరమేశ్వరుడు చెయ్యలేని లీల లేదు, అణువు కంటే అణువు అణోరణీయాన్ మహతోమహీయాన్, అణువు కంటే అణువు మహత్తు కంటే మహత్తు, చిన్ని గింజలో నుంచి జామకాయ గింజలోంచి పెద్ద వృక్షం లాక్కురాగలడు, మళ్ళీ వృక్షంలోంచి ఇంత విత్తనమే పెడతాడు, ఎంత ప్రపంచము సృష్టిస్తాడు, దీన్నంతా మళ్ళీ తనలో కలిపేసుకోగలడు, కాబట్టి భగవంతుడు అంటే చెయ్యలేనిది లేదు, అంతటా వ్యాపించి ఉంటాడు అని గ్రహించినటువంటి వాడు మహాభక్తులు. అటువంటి భక్తులు కనుక వీరు వాడు ఎంతో భక్తి శ్రద్ధలతో తన్మయమైపోయి ముక్తకంఠంతో ఏకకంఠంతో అనమాట ఒకేసారి అభిషేకం చేసుకుంటే ఆహా అనిపించింది నాకు ఒక క్షణకాలం, నేను కైలాసానికి వెళ్ళిపోయాను. అలా కూర్చున్న వాడిని నాకు తెలియకుండానే వచ్చే ముమ్మారు నేను కూడా అందుకే పాలు పోశాను. ఇది ఒక అనుమానం మనకి, ఈ పోసిన పాలు ఆయన స్వీకరిస్తాడని మనకి భక్తి ఉంటే తక్కువ స్వీకరిస్తాడు, భక్తి లేకపోతే మన ద్రవ్యం మన దగ్గరే ఉంటుంది. నీకు ఎంత ఎక్కువ శ్రద్ధ ఉంటే అంత తొందరగా అనుగ్రహిస్తాడు. మీరు చూడండి రామేశ్వరయ్య గారికి ఉన్న ప్రత్యేకత అదే. రాముడు సీత రావణవధ అయిపోయాక రామేశ్వర క్షేత్రానికి వెళ్ళారు, దక్షిణ మహాసముద్రం. దానికి వాడంటే హిందూ మహాసముద్రం అని పేరు పెట్టారు కానీ పూర్వం దక్షిణ మహాసముద్రం అనేవారు. ఆ సముద్ర తీరంలో ఎవడైనా ఒక్కొక్కప్పుడు లోక కట్టకుండా చంపినా అది కూడా చిన్న దోషమే అన్నారు. ఇప్పుడు మన ఆహారం కోసం అరటి చెట్టు నుంచి గెల పోసాం, నిజానికి గెల పోయకపోతే ఆ చెట్టు తనకు తానేనే చచ్చిపోతుంది. ఈ చెట్టును కోసేయడం బట్టి పక్క నుంచి ఇంకో గెలకు వచ్చి ఇంకా అభివృద్ధి అవుతుంది. కానీ అది కూడా సూక్ష్మమైన హింస, మహాహింస కాదు కానీ సూక్ష్మ హింస. ఈ చిన్న దోష నివారణకి ఏం చేయమన్నారు రోజు, నువ్వు అరటి గెల కోసావు కనుక ఈ పళ్ళు దేవుడికి నివేదన చేసి ఎవరికైనా ఒక ఫలం దానం చేసి మిగతా పళ్ళు తింటే ఈ దోషం లేదన్నారు. అందుకే పూర్వం ధాన్యం కోసేసాం, మొక్కలు కోసేసాం, అందుకని ఇంటికి ధాన్యం వచ్చింది. నువ్వు వరిగింజలు ఇంటికి తేవడం కోసం వరి పంట అంతా కోసావు కనుక ఈ చిన్న హింసా దోషం పోవడానికి అన్నం వండేటప్పుడు కొన్ని గింజలు ఎసట్లో వేసేముందు ఏం చేసేవారు, పొయ్యిలో వేసేవారు. ఇప్పుడు కుక్కర్లు వచ్చాయండి, పొయ్యి అంటే ఏమిటో తెలియకుండా ఉంది కాబట్టి అందులో వేసే అవకాశం లేదు. పూర్వం రెండు గింజలు ఎసట్లో వేసే ముందుగా పొయ్యిలో వేసి అగ్నిహోత్రుడికి సమర్పణ చేసి అప్పుడు అన్నం వండేవారు. ఆ తరువాత కూడా మళ్ళీ ఏం చేయాలి, పిడిగడ అన్నం భూతబలి అనే పేరుతో చుట్టుపక్కల పక్షులకి ఆహారంగా పెట్టి అప్పుడు తాగుతుందివారు. కనీసం ఇప్పుడు నైవేద్యం పెడుతున్నందుకు సంతోషించాలి. ఎంతో కొంత నివేదన ప్రాణులకు చెయ్యకుండా అన్నం తింటే పరమహింస పాపం చుట్టుకుంటుంది. ఇప్పుడు మీ అందరికీ అనుమానం, ఓవరు దేవుడో మీ పురాణం వినకుండా ఉంటే సుఖంగా ఉండేదండి, నేర్పడి ఇబ్బంది పెట్టారు మాకు, హాయిగా ఏదో కుక్కర్లో వేసేసుకుని వండుకుంటున్నాం తింటున్నాం, ఇక ఇక్కడ నుంచి పాపం అన్నారంటే పాపం అక్కర్లేదట. కలియుగంలో చాలా సులభమైన నివారణ ఏమిటో తెలుసా, మీరు ఎన్ని దోషములు చేసినా అవన్నీ ఒక్క దెబ్బకి పోతున్నాయి. ఎలా పోతున్నాయి, కృతాదౌ భగవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణా. కృతయుగంలో మానవులకి తరించడానికి ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా పంచయజ్ఞాలు చెయ్యాలి, నివేదనలు చెయ్యాలి, దానాలు చెయ్యాలి, ప్రదక్షిణలు చెయ్యాలి, యజ్ఞాలు చెయ్యాలి, ఇవన్నీ చేస్తే కానీ పాప పరిహారమై వారికి మోక్షం వచ్చేది కాదు. కానీ కలియుగంలో ఇన్ని ధర్మములు లేవు. కలవు ధర్మస్తు కేవలం అంటే కలియుగంలో ఒకే ఒక ధర్మం, తప్పికేం లేదు. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. నరులకి ఇది వండి అందరికి కాదు, మానవులు అనుకుంటే మేము మానవులు మేరండి అనే అనుమానం ఇంకా మీకు ఉంటే ఒకటే ధర్మం, మేము మానవులు ఏమిటండి దానవులం అనుకుంటే అది వేరే విషయం. ఇంకా మేము దేవతలు అనుకుంటే చెప్పే కదా, ఇంకా భూలోకంలో ఉన్నాం కనుక మనం మానవులమని ఒక నమ్మకం ఉంది కనుక మానవులకి మాత్రం ఒకటే ధర్మం పెట్టారు. సాయంత్రం వేళ ఏదో ఒక సమయంలో కాసేపు అయినా పురాణం వినండి, పురాణ శ్రవణాత్, పురాణము వినడము కంటే నృణాం నరులకు అపరహ ధర్మ నవిచ్చతే మరొక ధర్మం లేదు. అందుకని అనమాట ఇప్పుడు గుళ్ళల్లో కాసేపు అయినా అప్పుడప్పుడైనా బాగుబట్టి వాళ్ళు వస్తే ఇలా పురాణం పెట్టడానికి అసలు కారణం మీకు తెలిసి ఇలా తెలియకపోయినా ఇన్నాళ్ళు ఒక సంవత్సరం పాటు ఇష్టం వచ్చినట్టు చేసిన పాపాలన్నీ ఈ సోమవారం నాడు పద్మాగర్ గారి దగ్గర ఒక రెండు గంటలు 7-9 పురాణం వినగానే ఈ ఏడాది పాపం పోయింది, రేపటి నుంచి మళ్ళీ కొత్త పాపం చేసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తానుగా మళ్ళీ మొదలెడతాం, మళ్ళీ పాపం పోతుంది. అంచేత ఎప్పటికప్పుడు ఈ విధంగా ఒక 2 గంటలు 3 గంటలు వీలున్నప్పుడు పురాణం వింటే ఈ చెప్పబడిన పాపాలన్నీ పోతాయి. మనం చేయవలసిన కర్మలు ఒకవేళ చేయకపోయినా దీనితో పరిహారం అవుతుందన్నమాట. ఇంత సులభోపాయం కలియుగ మానవుల కోసం మహానుభావుడు వేదవ్యాసుడు రేపు రాబోయే ఆషాఢ పూర్ణిమ నాడు పుట్టి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు గురు పూర్ణిమ అనే పేరుతో పుణ్యాత్ముడు ఆయన మనకు అందించాడు. ఆయనే కనుక పుట్టకపోతే, ఆయనే ఈ శాస్త్రాలు ఇవ్వకపోతే ఈ మానవుల దోషాలు పెరిగిపోయి పెరిగిపోయి నిరంతరం దుఃఖంతో బతికేవాడు అన్నమాట. ఇప్పటికీ దుఃఖం తట్టుకోలేకపోతున్నాడు. ఈ అవి కూడా ఉంటే ఏం తట్టుకుంటాడు? ఎప్పటికప్పుడు దోష ప్రాయశ్చిత్తానికి సూక్ష్మ ఉపాయాలు పెద్ద కష్టం లేకుండా పుట్టాడు. అయితే మొత్తం మీద ఈ హింసా దోష నివారణాదుల కోసం ఏదో ఒక ఉపాయం పోనివన్నీ ఈ హింసలన్నీ పరిహారం అలా అయ్యేవన్నమాట. రాముడు లోకకంటకుడు పరమ పాపాత్ముడైన రావణుడిని చంపాడు. అయినా రావణుడి దగ్గర కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. వాడు బ్రతికున్న రోజుల్లో సీత రాణి క్రితం వరకు రోజు సంధ్యా సమయంలో శివలింగం పైన కోటి శివలింగాలు చిన్న చిన్న చెక్కాడు. మీరు ఎప్పుడన్నా కాశీ వెళితే కాశీలో సహస్ర యంత్రేశ్వరుడు అని ఉంటాడు. అన్నపూర్ణాలయంలో ఒక లింగం పైన ఇలా 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 బీజముల కింద చెక్కుతారు. అవి 1000 లింగాలు, అంటే ఒక లింగం మీద 1000 ఉన్నాయి. ఇలాంటి సూక్ష్మమైనవి ఒక పెద్ద శివలింగం మీద కోటి చెక్కించేటవాడు. అంటే ఒకసారి ఆ శివలింగం మీద పాలు పోస్తే కోటి లింగాలకు అభిషేకం చేసిన పుణ్యం వస్తుంది అన్నమాట. ఇలాంటి అరుదైన యంత్రాలు పూర్వం ప్రతిష్ఠించేవారన్నమాట. ఇప్పుడు అదే శివలింగానికి పైన చుట్టూ ఒక 1000 చిన్న చిన్న లింగాలు బీజములుగా చెక్కవచ్చు. అప్పుడు అది సహస్రలింగం ఉందన్నమాట. సహస్రలింగేశ్వరుడు అంటాం అక్కడికప్పుడు. ఒక్కసారి దాని మీద అభిషేకం చేస్తే 1000 సార్లు శివుడికి అభిషేకం చేసిన పుణ్యం, 1000 పర్యాయములు చేస్తే 1000 × 1000 10 లక్షల పుణ్యం వస్తుంది అన్నమాట మనకి. అందుకని సూక్ష్మంలో మోక్షం రావడానికి అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేసేవారు. రావణుడు అటువంటి లింగములు కోటి చొప్పున ఒక్కొక్క లింగం చెక్కి శతకోటి లింగాలకు పూజ చేసేవాడు. వాడు అధిక రాక్షసుడు అన్నారు, అంత మొండిగాడు. సీతాదేవి వచ్చాక అన్ని మర్చిపోయి రోజు ఆవిడ దర్శనం తప్ప ఇంకేం లేకుండా అయిపోయింది వాడికి. అయినా వాడికి మోక్షమే వచ్చింది. ఎందుకంటే ఏ మక్కతో చూసినా అమ్మని చూశాడు. దానికి మనం ఇష్టం ఉన్నా లేకపోయినా అభిషేకం చూస్తే పుణ్యమేట. భగవత్ కార్యక్రమములు నీవు ఇష్టపడి చేసినా ఇష్టపడి చేయకపోయినా ఎంతో కొంత ఫలితం వస్తుంది. కాకపోతే ఇష్టపడి చేస్తే దాని ఫలితం వేరు, ఇష్టం లేకుండా చేస్తే వచ్చే ఫలితం వేరు అన్నమాట. అగ్ని అని చెప్పాను కదా నిలబడ చెప్పు, నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుతుంది. అలాగే మానవుడు ఇష్టపడి గుళ్ళోకి వచ్చినా ఇష్టం లేకుండా వచ్చినా వాళ్ళ ఆవిడ బలాత్కారంగా వచ్చిందని వచ్చి కూర్చున్నా ఆ పుణ్యం అంతో ఎంతో దక్కుతుంది అన్నమాట. అలాగే వాడికి మొత్తం మీద పుణ్యమే వచ్చింది. కానీ ఒకప్పుడు శివలింగాలకు అభిషేకం చేసిన పుణ్యాత్ముడు అవటం వల్ల వాడు లోకకంటకుడైనా వాడిని చంపటం వల్ల రాముడికి కూడా కొంచెం దోషం వచ్చింది. ఈ కాస్త దోషం మొత్తం ఎందుకు అట్టే పెట్టుకోవాలి? నేనట్టే పెట్టుకుంటే ఈ శివుడు ఈయన కాబట్టి ఇలా చేశాడు, మనకైతేనేమో పాప ప్రాయశ్చిత్తం అంటాడు అని రేపటి నుంచి నన్ను ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి ఈ పాప ప్రాయశ్చిత్తానికి ఏం చేస్తే బాగుంటుంది అని అగస్త్యుడు అడిగాడు ఆయన. అప్పుడు అగస్త్యుడు, నేను ఒక ముహూర్తం పెట్టాను, ఈ ముహూర్తంలో సముద్ర తీరంలో శివలింగ ప్రతిష్ట చెయ్యి, అప్పుడు నీకు ఈ దోషం పోతుంది అన్నాడు. ఏ లింగాన్ని ప్రతిష్ఠించాలి? ఆ లింగం ఈ లింగం ఎందుకయ్యా? శివుడి దగ్గరికి వెళితే ఏకంగా ఆత్మలింగం ఇస్తాడు, ఆ లింగాన్ని తీసుకొచ్చి అన్నాడు అగస్త్యుడు. ఆ రోజులలో నిత్యం సముద్ర ప్రయాణాలు చేయగలిగే శక్తి ఉన్నటువంటి వాడు అగస్త్యుడు ఒక్కడే. కొంతమందికి ఇప్పటికి కూడా భ్రమ, మనం పెట్టుకున్న గిరులు గీసుకుని అందులోంచి బయటికి రాలేక అమ్మబా పోయి సముద్రం దాటకూడదట అని. స్వాములే కనుక సముద్రం దాటకపోతే ఇవాళ ఈ ప్రపంచంలో ధర్మం ఉండదు. ఈ ఒక భ్రమలో పడిపోయి అజ్ఞానంలో పడిపోయి మతానికి కూడా ఒక పరిమితులు పెట్టుకుని భ్రష్టులం అయిపోతున్నాం మనం. నిజంగా ఒక్కసారి ఆలోచన చేస్తే సముద్రం దాటకూడదు అనుకుందాం కాసేపు. అర్చకులు లాంటి వాళ్ళు, పౌరాణికులు, లేకపోతే కొంతమంది స్వాములు, అసలు విష్ణుమూర్తి ఎక్కడ పడుకుంటున్నాడు రోజును? ఆయన పడుకునేదే సముద్రంలో. సముద్రంలో పడుకున్న విష్ణుమూర్తిని పూజించడానికి మనం రేపు పొద్దున వెళ్ళాలంటే మళ్ళీ సముద్రం దాటి వెళ్ళాలి. అసలు సముద్రం దాటినందుకు ప్రాయశ్చిత్తం చేయాల్సి వస్తే సృష్టిలో ముందుగా చేయవలసింది కపిల మహర్షికి. ఆయనే సముద్రాలన్నీ దాటి ఇక్కడికి వచ్చినవాడు. ఆ తర్వాత శ్రీలంకలో ఎక్కడో ఉన్నటువంటి రావణాసురుణ్ణి చంపడానికి రాముడు వెళ్ళినప్పుడు ఆయనకి ఆదిత్య హృదయం బోధించిన వాడు ఎవరు? అగస్త్యుడు. కాబట్టి సముద్రం దాటినవాడు ఆయన. ఇక ఆ తర్వాత మహానుభావులు ఎంతమంది ఋషులండి, రోజు సముద్రాలు సప్త సముద్రాలు దాటి వెళ్ళేవారు. నారదుడు ఎప్పుడు సముద్రం దాటుతూనే ఉంటాడు. అంచేత నారదుడిని బహిష్కరించి పక్కన పెట్టాలి మనం. ఆయన కూడా ప్రాయశ్చిత్తం చేస్తారు కొంతమంది చేపస్తులు అన్నమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమి లేవు. నీకు ఎందుకు కొంతమంది సన్యాసులకి ఈ నియమం పెట్టారంటే, వాళ్ళకి ఆహార నియంత్రణ చేయగలిగే శక్తి లేక ఏది పడితే తింటారేమో, సముద్రం మధ్యలో ఏం దొరకకపోతే పచ్చి చేపలు తినేస్తాడని మీకు ఇచ్చాడు, గ్యాస్ ట్రబుల్ వాడు ఉంటారు కొంతమంది. అందుకని అటువంటి వాడికి ఆ నియమం పెట్టారు. ఆ బెంగళైన వాడికి మీరు ఆ భయం అక్కర్లా. అందుకని ధర్మ సందేహాలు నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు వాడు, ఇదో పెద్ద గొడవ. సరే ఇదో పక్కన పెడితే, అగస్త్యుడు ఈ సముద్ర తీరంలో లింగ ప్రతిష్ట ఆత్మలింగాన్ని తీసుకురమ్మనగానే రాముడికి ముందు గుర్తుకొచ్చింది హనుమంతుడు. ఈయన ఒక్కడే కైలాసానికి టక్కున వెళ్ళి సమయానికి శివలింగం తేగలడు, ముహూర్తానికి సుమముహూర్తానికి ఆంజనేయ వెళ్ళిరమ్మన్నాడు. హనుమంతుడు జయ శ్రీరామ్ అంటూ బయలుదేరాడు. ఆయనేమో రామభక్తుడు, తేవలసింది శివలింగం. సృష్టిలో ఇది గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాలి. పరమ రామభక్తుడు, రామనామం తప్ప మరొక నామాన్ని జీవితంలో ఉచ్చరించకూడదు అనుకున్న భక్తుడిని నువ్వు వెళ్ళి శివలింగం తేమన్నాడు ఆయన. మనమేమో భూలోకంలో కూర్చొని శివుణ్ణి చూడకూడదని కొందరు, విష్ణువుని చూడకూడదని కొంతమంది కొట్టుకు తెచ్చిపోతున్నాం. ఇలా చూడకుండా ఉంటే ఈ సృష్టిలో కొంతకాలానికి ఎవరిని ఎవరో చూడకుండా చివరి వీడు ఒక్కడే ఇంట్లో కూర్చొని పిచ్చెక్కి తెచ్చిపోతాడు అన్నమాట. వీళ్ళు మహాపాపాత్ములు అంటే. ఒకప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం చూసింది. చాలాసేపు ధ్యానంలో ఉన్నాడు ఆయన. అతి కష్టం లేదు కొంతసేపటికి ఆయన కళ్ళు విప్పాడు. ఆయన కళ్ళు విప్పగానే ఆవిడ హనుమానం వచ్చి, లోకమంతా నిన్ను పూజిస్తుంది, నువ్వెవరి కోసం ధ్యానం చేస్తున్నావు అని అడిగింది. దేవీ భాగవతంలో ఇది మనకి షష్ఠ స్కంధంలో ఆరవ స్కంధంలో వచ్చే కథ. అమ్మవారి చరిత్ర అంతా భాగవతం దేవీ భాగవతంలో ఉంటుంది. అందులో సుస్పష్టంగా వేదవ్యాసుల వారు రాసిన కథను చెబుతున్నాను నేను. అంతా నిన్ను గురించి తపస్సు చేస్తారు, నువ్వెవరి కోసం తపస్సు చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆయన కళ్ళు విప్పి చిరునవ్వు నవ్వుతూ, మేము త్రిమూర్తులు అనే పేరుతో ముగ్గురు ఉన్నాం, అందులో శివకేశవులు మేమిద్దరం ఒకే శక్తి, రెండు రూపములతో రెండు పనులు చేస్తున్నాం. నేను కళ్ళు మూసుకొని శివుణ్ణి ధ్యానం చేస్తాను, అదే సమయంలో శివుడు కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తాడు. మేమిద్దరం ఒకరి కోసం ఒకరం ధ్యానం చేసినంతకాలం ఈ సృష్టి బాగుంటుంది, లేకపోతే సృష్టి మొత్తం నశించిపోతుంది. మేమిద్దరం ఒకరినొకరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయకపోతే ఇది తెలియక మద్భక్త శంకర ద్వేషి మద్వేషీ శంకర ప్రియక తావుభౌ నరకం యాతౌ యావచ్చంద్ర దివాకరౌ. ఎంత అద్భుతమైన శ్లోకం. మేమిద్దరం బాగానే ఉన్నాం, ఒకళ్ళొకళ్ళు ధ్యానం చేసుకుంటూ సృష్టి కార్యాలు నడుపుతున్నాం, కానీ నా భక్తుడు శివుణ్ణి ద్వేషిస్తాడు. మద్భక్త శంకర ద్వేషి, సహజంగా ఎప్పటికీ చూస్తున్నాం కదా, నా భక్తుడు శివుణ్ణి ద్వేషిస్తాడు, శివభక్తుడు నన్ను ద్వేషిస్తూ ఉంటాడు, ఈ ఇద్దరు నరకానికి పోతారు. నరకంలో ఎంతకాలం ఉంటారు? ఎక్కువగా ఉండరు. యావత్ చంద్ర దివాకరం, సూర్యచంద్రుడు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు, ఇక తర్వాత ఉండేది ఉంది. అంటే మొత్తం వాడి బతికంతా నరకంలోనే ఉంటుంది, సృష్టి ఉన్నంతకాలం నరకంలో ఉంటారు వాడు. ఆ తర్వాత ఎప్పటికీ ప్రాయశ్చిత్తమో చెప్పలేము, అంత దోషం ఉన్నాడు. అందువల్ల జ్ఞానులు శివుడు వేరు, విష్ణు వేరు, అసలు ఏ రూపం వేరు, ఈ మొత్తం జగత్తులో ఉన్నది ఒకే ఒక్క శక్తి, దాన్ని నువ్వు విష్ణువను శివుడను బ్రహ్మను ఇంకోటను రోజు మంత్రపుష్పంలో చెబుతున్నారు కదా వేదంలో మీరు, స బ్రహ్మ స శివ స హరిశేంద్ర సోక్షర పరమస్వరాట్. అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే విష్ణువు, అతడే తనకు తాను అధిపతి, నాశన రహితుడు, ఆయన ఒక్కడే పరమాత్మ. ఆయనకి మీరు ఎన్ని పేర్లు పెట్టుకోండి, నీటికి పేర్లు లేవు, ఆ నీరున్న పాత్రకి పేరు. చెంబులో ఉంటే చెంబుడు నీరు అన్నాం, సముద్రంలో ఉంటే సముద్ర జలం అన్నాం, నదిలో ఉంటే నదీ జలం అన్నాం, కానీ అన్నిటిలో ఉన్నది నీరే. స్థానాన్ని బట్టి రుచులు మారుతున్నాయి అంతే, వాటి ఆకారాలు మారుతున్నాయి. భగవంతుడు కూడా అంతే. అగ్నికి దీపంలో ఉన్నప్పుడు చిన్నదిగా ఉంటుంది, అది సూక్ష్మశక్తి. పెద్ద అగ్ని జ్వాలగా ఉన్నప్పుడు దావాగ్రిగా ఉన్నప్పుడు అడవిలో ఉన్న అగ్ని అంటాం దాన్ని. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తి ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది, అంతే తేడా. కానీ అన్నిటిలో ఉన్నది అగ్నియే. అది తలుచుకుంటే ఏదైనా అవ్వగలదు, పెద్దది అవ్వగలదు, చిన్నది అయి ఆరిపోగలదు. అందువల్ల శివకేశవులు ఎప్పుడు వారిద్దరికి వారి భేదం పాటించరు, వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళ అనుయాయులమే మనం కొట్టుకుంటున్నాం తప్ప. అందుకని రామనామం నిరంతరం చేసే హనుమంతుణ్ణి కైలాసానికి వెళ్ళి లింగం తెమ్మంటే ఈయన వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో ఆ ఈశ్వరుడికి బాగా తెలుసు. సీతాదేవి ఈరోజు తిన్నగా ఉండక లింగం రావడానికి ఆలస్యం అవుతుంది, ఈరోజు కాలక్షేపం ఎందుకని సముద్ర తీరంలోని ఇసుకని అలా బెల్లబెల్లగా వచ్చింది. చూస్తూ ఉండగా అదొక పెద్ద లింగం అయిపోయింది. ఆ లింగం దృఢమైపోయింది పైగా అమ్మవారి చేత్తో నొక్కితే చూస్తూ ఉండగా ఆ లింగం కాస్త దృఢమైపోయింది, పాషాణమైపోయింది. అగస్త్యుడు అన్నాడు ఈలోపు ముహూర్తం దగ్గరకు వచ్చింది, ఇంకా హనుమంతుడు రాలేదు, ఆయన వచ్చేలోపు ప్రతిష్ఠ అయిపోవలసింది, ప్రతిష్ఠ ఒకటి కోసం ఆగదు కదా. ఈ అమ్మ జగదంబ సీతామాత చేసినటువంటి ఈ లింగాన్ని ప్రతిష్ఠించేద్దాం అన్నాడు. వెంటనే దాని చుట్టూ గుడి కట్టేశారు. క్షణాలు బ్రహ్మ సంకల్పంతో గుడి అంటే మనకు వల్ల ఇంత కష్టపడాలా, మరి కష్టపడి నానా యాత్ర పడి స్థల సేకరణ చేయాలి, ఇక్కడంటే మనకు తప్పదు, డబ్బులు పెట్టాలి, కొనాలి, మళ్ళీ దాన్ని చక్క ఒక ఆకారాన్ని ఇంజనీరింగ్ ప్లాన్ వేయించాలి, అసలు చూస్తేనే కడుపు నిండిపోయినాడు. నాకు గ్యారంటీ అని వచ్చి అది ప్రతిష్ట దగ్గరుండి చేయించి తీరుతా అన్నమాట. అందుకే అమ్మ ఈసారి పంపించింది అనిపించింది అన్నమాట. శీఘ్రకాలంలో ఆ ఎదురుగుండా కనపడుతున్నటువంటి ఆకారంతో ఆలయం వచ్చి తీరుతుంది. అసలు నాకు ఒక నియమం ఉంది, నేను అడుగు పెట్టిన చోటలో కొత్త గుడి వచ్చేస్తుంది. పాత కూలిపోయే గుడలో ఉపన్యాసం చెప్పిస్తారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఓ ఏడాదికో ఆరు నెలలకో అక్కడ గుడి కట్టడం, సంతాన వేణుగోపాలస్వామి గుడి 128 రోజులు ఉపన్యాసం చెప్పాను. ఆ గుడి అంతా ఇప్పుడు అద్భుతంగా కట్టేశారు. ద్వారకా తిరుమలకి ఆ గుడికి అటాచ్మెంట్ చేశారు. పాత శివాలయంలో ఏలూరులో ఉపన్యాసం చెప్పాను, ఇప్పుడు కొత్త ఆలయం అయిపోయింది. అలాగే హైదరాబాద్లో శిథిరాలయంలో ఉపన్యాసం చెప్పాను, అది కొత్త గుడి అయిపోయింది. అలా ఎక్కడికి వెళ్ళినా నేను ఉపన్యాసం చెప్పడం, అక్కడ కొత్త గుడి ఏర్పడటం అనేది ఒక రివాజ్ అయిపోయింది. ఎందుకో భగవంతుడు అలా చేయిస్తున్నాడు. అలా ఈ శివ విష్ణు ఆలయం ముందే ఈ ఆలయం కూడా చాలా తొందర కాలంలో నా కళ్ళ ముందు ఆ దృశ్యం కనబడుతుంది అన్నమాట. ఖచ్చితంగా అవుతుంది, అయినప్పుడు ఆ ప్రతిష్టా సమయంలో వెళ్ళి వస్తానని నాకు నమ్మకం అన్నమాట. ఎందుకు చెప్తున్నారంటే మనం అంటే కొంచెం ప్రణాళిక వేసుకొని మానవులం కనుక, కానీ అమ్మవారి ఆ శివలింగానికి చూస్తుండగా బ్రహ్మదేవుడు ఆకారం ఇచ్చేసాడు, అద్భుతంగా ప్రతిష్ట అయిపోయింది. అదిగో అది రామేశ్వర లింగం. ఇప్పుడు మనకు ఒక అనుమానం, రాముడు ప్రతిష్ఠించాడంటారు కదా, తీరా సీత చేసింది కదా అని. సంస్కృతంలో ఉన్న చమత్కారం ఈ సృష్టికి ఎక్కడ ఉండదు. అందుకే రామా అంటే ఆకారార్థ స్త్రీలింగం, దానికి స్త్రీ ఇక్కడ సీత అన్నమాట. రామా ఈశ్వర రామేశ్వర, రామ ఈశ్వర రామేశ్వర. రామేశ్వరుడు అంటే ఇటు రామాయా ప్రతిష్ఠిత, రామేణ ప్రతిష్ఠిత. ఈ రెండు చేత ఇటు అమ్మవారి చేత ప్రతిష్ఠింపబడిన వాడు, అమ్మవారికి ఈశ్వరుడే, అయ్యవారికి ఈశ్వరుడే. అందుకే రామాయణం ప్రత్యేకంగా మళ్ళీ ఎందుకైనా మంచిదని మనకు అర్థం కాదేమో అని సీతాయాశ్చరితం మహత్త మళ్ళీ ఓ ప్రత్యేకంగా చెప్పాడు. సీత యొక్క చరిత్ర సుమా కేవలం రామచరిత్ర కాదు, రామస్య అయనం రాముడి చరిత్ర, రామాయ అయనం. అలాగే ఈ లింగం కూడా అంతే, చెయ్యడం అమ్మ చేసింది, ప్రతిష్ట పక్కన రాముడితో పాటు కూర్చుని చేసింది, ఇద్దరు దంపతులు చేశారు, ఆదర్శ దంపతులు. దాంతో రామేశ్వరుడికి అయ్యింది. పాపం అప్పటికి శివుడు కళ్ళు విప్పి ఆత్మలింగం ఇచ్చాడు. ఆయన ఇచ్చింది శుద్ధ స్ఫటిక లింగం, ఆ లింగాన్ని ఇచ్చాడు. అది కూర్చుని తిరిగి వచ్చేసరికి ఇక్కడ ప్రతిష్ట అయిపోయింది. ఇంకా చూడండి ఆంజనేయుడు, రాముడు చెప్పిన పని చేయలేకపోయాను, ఈ లింగాన్ని పీకి అవతల పారేసి ఈ కొత్త లింగాన్ని ఇక్కడ పెడదాం అన్నాడు స్ఫటిక లింగం. స్ఫటికలింగం యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే తక్కువ ఉంటుంది, దాంట్లో ఏమీ ఆకారం ఉండదు, కానీ మనం ఎదురుగుండా కనపడితే మనం కనపడతాం. ఎవడి రూపం వాడే చూసుకోవచ్చు, ఎవడి ఉపాసన వాడికి అందులో కనపడుతుంది. నీ బుద్ధి ఎలా ఉంటే అందులో అదే ప్రస్ఫుటిస్తుంది. ఎప్పుడు స్ఫటికంలో ఉన్న సుఖం అదనమాట, అర్థం లాంటిది. మనమే అందులో కనపడతాం, మన భక్తిని బట్టి దర్శనం అవుతుంది. అందుకని ఈయన ఇటువంటి లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠిద్దామని పాత లింగాన్ని అంటే అమ్మవారు తయారు చేసిన దాన్ని తోకతో చుట్టి బలంగా నాటిపోయాడు. సేతుఖండంలో స్కాంద పురాణంలో చాలా అద్భుతంగా చెప్పారు ఈయన. క్లుప్తంగా రెండు ముక్కలో చెబుతున్నాను అనమాట. ఒకసారి అక్కడ ప్రతిష్ట అయ్యాక అందులో చేసింది సీతామాత. ఆ లింగం ఈయన తోకతో చుడితే బయటకు వస్తుందా? ఎంత గింజుకున్నా భూమి మొత్తం కదిలిపోయింది. కానీ శివలింగం కదలలేదు. హనుమంతుడు దుఃఖిస్తూ ఉంటే రాముడు చిరునవ్వు నవ్వి అమ్మవారి చేతి మీదుగా ఆ లింగం తయారయ్యే యోగవంతుడు మేము భయపడకు, కానీ నీవు తెచ్చిన లింగం కూడా వ్యర్థం కాదు. కలియుగంలో ప్రాతకాలంలో ఆ శివలింగాన్ని మూసి ముందు ఈ స్ఫటిక లింగాన్ని చూపిస్తారు. దీనికి పూజ అయ్యాక ఆ తదనంతరం అమ్మవారి ప్రతిష్టాలింగాన్ని ప్రజలు చూస్తారు. ఇక మీదట ముందు ఇది తర్వాత అది అన్నాడు. అందుకే ఇప్పుడు రాజేశ్వరం వెడితే ముందు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున ఆ శివలింగానికి ఇలాగ తెర వేసేస్తారు. ఆ ముందు ఏం చేస్తారు? హనుమంతుడు తీసుకొచ్చినటువంటి స్ఫటిక లింగాన్ని అక్కడ పెడతారు. వెనకాతలు మళ్ళీ మనకి తెలియదేమోనని ఒక జ్యోతి కూడా వెలిగిస్తారు దీపం. ఆ దీపపు కాంతిలో ముందు స్ఫటిక లింగాన్ని చూస్తున్నాం. అది అయ్యాక వెంటనే కత్తి తీసేస్తారు. ఈ శివలింగాన్ని మళ్ళీ మాట్లాడదాకా దాచేస్తారు. ఆ తర్వాత అమ్మవారి ప్రతిష్ట చేసినటువంటి రామేశ్వర లింగ దర్శనం చేసుకుంటాం. రెండింటిని, ఇటు కైలాసము నుంచి పరమభక్తుడు హనుమతిచ్చిన లింగాన్ని చూస్తాం, అటు అమ్మవారు స్వయంగా తయారు చేసిన సైకత లింగాన్ని చూస్తాం. దానిలో శివుడు ప్రతిష్ఠ అయిన వెంటనే తన జ్యోతిష్యుని నింపాడు. అందుకే అది జ్యోతిర్లింగం అయ్యింది. రామేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగంలో అద్భుతమైన లింగము అయ్యింది. ఆ లింగాన్ని దర్శనం చేస్తే ఇంక వాడికి పునర్జన్మ ఉండదు. ఇంకొక అత్యద్భుతమైనది, మానవుడు తెలుసో తెలియక చేసినటువంటి మహా శారీరక దోషాలు ఉంటాయి. అమ్మో ఎన్నండి, తనకివ్వని దాన్ని తీసుకోవటం అతత్వోపాదానం అంటారు దాన్ని. ఒక వ్యక్తి మనకి ఏమి ఇవ్వకపోయినా దాన్ని లాగేసుకుంటే ఇవ్వని దాన్ని రాకున్నది కూడా దొంగతనమే అన్నారు. అక్కడ ఎవరో ఒక ఆయన పండు పెట్టుకున్నాడు తిందామని, అది ఆయంది. ఎంతలో మనకు ఆకలి వేసింది, ఆయన ఇవ్వకపోయినా ఆకలి వేసింది కదా. పండు ఇక్కడ కనపడింది, ఎవరిదైతే గుళ్ళో ఉంది కదా అని దాన్ని తినేసామంటే అది కూడా మహాపాపమే. శరీరముతోటి మనస్సుతోటి చేసే పాపాలు ఇన్ని అనేది మనం చెప్పలేము, మహాపాపాలు అన్నమాట. ఈ మహాపాపములన్నిటికీ కలిపి 10 పాపాలను పేరు పెట్టారు. దశవిధ మహాపాపాలు తొలగించే క్షేత్రం కాశీ, రామేశ్వరం, ఈ రెండూ మాత్రమే. ఇప్పటికి కూడా దశహర అని పేరు ఒక ఘట్టం ఉంది కాశీలో. అక్కడ ఈ 10 పాపాలు కూడా తొలగిస్తారు. వాక్కుతోటి, మనస్సుతోటి, శరీరంతోటి. శరీరంతో చేసే పాపాలు కొన్ని, మాటలతో చేసే పాపాలు కొన్ని, ఇది కాకుండా వాక్కుతో చేసే పాపాలు కొన్ని. ఇది ఇంకా బాబా మహాపాపం. ఎదురుగుండా ఉన్నంతసేపు పొగిడి పక్కకి వెళ్ళి వాడవాడడం దొంగ పెరుగులేదు అంటాం. ఎదురుగుండా ఉన్నంతసేపు బాగుండదు కనుక ఆ బొమ్మ చేసుకున్నారండి గుడిని నిర్వహణ అంటాం. బయటికి వెళ్ళాక ఏదో అలా అనకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారండి అంటాం. ఇంతకంటే పాపం మరొకలేదట, నీకు ఇష్టం లేక మొహం మీద చెప్పు నష్టం లేదు, మార్చుకుంటారు. బయటికి వెళ్ళాక పొరపాటు కూడా వాడికి వాడికి తెలియదు కదా అని తిట్టామంటే ఆ పాపం కొన్ని కోట్లు రెట్లు ఎక్కువైపోతుంది అనమాట. దేశం కాని దేశంలో చక్కని గుడి కంటే హాయిగా పాపం నిర్వహణ చేస్తున్నారు. ఏదో ఆయన యావత్ జీవితం దీని ధార కోసం ఒక ప్రెసిడెంట్గా నిర్వహిస్తున్నారు, మీలాంటి పుణ్యాత్మలు సహకరిస్తున్నారు. మీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకో, సహకారం చెయ్యి. అంతేకాదు ఉన్న కాసేపు బాగానే ఉంటే డెబ్బండి, అంత బాగా ఎవరు చేయరండి అంటాం. బయటకు వెళ్ళాక వాడి మొహం లీటర్ పాలతో దొక్కేసాడు ఇంట్లో అంటాం. లీటర్ పాల కోసం ఆయన బతుకుతున్నాడా? ఇలాంటి బోడి లీటర్లు ఎందుకు ఖర్చు పెడుతూ ఉంటారు? ఇటువంటివి తెలియకుండా చేసే వాచిక పాపాలు ఎక్కువ పాపం అన్నమాట. శరీరముతోటి చేసే పాపము కంటే ఈ వాక్కుతో చేసే పాపం ఎక్కువ భయంకరమైంది. వాక్కుతో చేసే పాపం కంటే మనస్సుతో చేసే పాపం ఇంకా ఎక్కువ. వీటన్నిటినీ ఈ రామేశ్వర యాత్ర పరిహారం చేస్తుంది. అందుకని ముందు బ్రాహ్మీ ముహూర్తంలో అమ్మవారు ప్రతిష్ఠించినటువంటి ఆ లింగాన్ని చూడడానికి ముందు హనుమంతుడు తీసుకొచ్చిన శుద్ధ స్ఫటిక లింగాన్ని చూచి అప్పుడు దాన్ని చూడాలి అని చెప్పారు. మనకు చెప్పారు కదా ఇందాకే, ఎలా అయినా చేసే పూజ పూజే. మనం భక్తితో చేసినా, మంత్రం ఉందా లేకపోయినా, ఆది శంకరాచార్యుడు అంతటి వాడే నాకు ఏమంతరం తెలియదు అన్నాడు. వాడు పెద్ద మనం ఏదో మహాపండితో ఇక్కడ కూర్చుని నాకు అన్ని వచ్చు అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకలేదు. శంకరుడి దగ్గర నేర్చుకోవాల్సింది అదే. ఆయన దేవికి అపరాధ క్షమాపణ స్తోత్రం రాస్తూ నా మంత్రం నో యంత్రం తదపి స్తుతి మగో నజాహ్వానం ధ్యానం తదపి స్తుతి కథ న జానే ముద్రాస్తే తదపి న జానే విలపనం పరం జానే మాతక త్వదనుసరణం క్లేశకరణం. అమ్మా నాకేమొచ్చు, నీకు సంబంధించిన మంత్రం రాదు. అసలు మంత్రాలని ఆపోసిన పట్టిన మహానుభవుడు ఆయన ఒక్కడే. భోజనం చేసే ముందు నీటిని చేతిలో పుచ్చుకొని మంత్రపూర్వకంగా తిప్పి ఆ తర్వాత పరిచయం అయ్యాక అప్పుడు భోజనం చేస్తాం. దీనికి ఆపహ ఆశనము అంటే నీటిని ఆహారంగా తీసుకోవటం. మా నోట్లో కూడా ఆపోసన కాస్త ఔపాసన ఇక వాడికి ఏదైనా అనొచ్చండి, అది వేరే విషయం. అది నిజానికి ఆపోసనము. అటువంటి మహాత్ముడు సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడైన శంకరుడు కూడా నాకు మంత్రమే తెలియదు అంటే ఏదో రెండు మూడు ఒక్కలు నేర్చుకుని నా అంత మంత్రమే తెలియడు. మహామంత్రోపాసకుడు రోజు ఇంకా బోట్లు పెట్టుకోవడం ఎక్కువ కూర్చుని ఫలానా ఉపాసకుడు. సో నిజంగా ఉపాసకులు ఎవరు, నేను ఫలానా ఉపాసన చేస్తున్నాను ఎవరు బోట్లు కట్టుకోడు, ఏదో భగవద్ అనుగ్రహంతో చేస్తున్నాను అంటాడు అనమాట. మీరు చూసాను లేదు విజిటింగ్ కార్డులు మీద అనమాట, ఏకంగా ఆ ఉపాసన చేశా ఈ ఉపాసన చేశాను ఫలానా ఉపాసకుడు మీరు కావాలంటే మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు. ఎవడో నా ఒకటి వాడు ఉపన్యాసం చెబుతూ మీ కష్టాలన్నీ ఇది గట్టెక్కాలంటే నా దగ్గరికి రండి నా ఉపాసకుడు లేడు అన్నట్ట. ఎంతలో పైన ఫ్యాన్ వచ్చి వీడు ఎత్తు మీద పడింది వీడు తీసుకెళ్ళి ఆసుపత్రిలో తీర్చారు. అంటే ఎవరిని ఎవరు రక్షించగలరు పరమాత్మ తప్ప. మనం ఒక మార్గం చూపించగలం. అంచేత నేనేదో మహా ఉపాసకుడిని అని ఎవడన్నా డబ్బాలు కొట్టాడంటే అది అజ్ఞానం, తెలియక చేసే పనులు అన్నమాట. మన ఉపాసన ఎంత మన ఎంత అది నేను చెప్పేది శంకరుడు చూసి నేర్చుకోవాలి. నాకు మంత్రం తెలియదు యంత్రం తెలియదు, అసలు నీకు ఎలా స్తోత్రం చేయాలో నాకు తెలియదు. నీ యంత్రం వాటి పక్కన పెట్టు, నీ కోసం కనీసం ఏడవడం కూడా చేతగా ఉన్నాడు పరమాత్మ. నజా నీ విలపన మరి ఏం తెలుసా, యంత్రం తెలియవు, ముద్రలు తెలియవంటావు, స్తోత్రాలు తెలియవంటావు, కథలు తెలియవంటావు, ఆహ్వానం తెలియనట్టావు, ధ్యానవాహనాలు షోడశోపచారాలు ఏమీ తెలియవంటావు, మరి ఏం తెలుసు అని అడుగుతామేమో. ఏమీ తెలియకపోయినా నాకు తెలిసింది ఒకటే, పరంజానే మాత తదనుసరణం క్లేశహరణం. ఒక్కటి తెలుసు మాత్రం నాకు, నువ్వు ఉన్నావని నమ్మాను, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు. వాడు పార్వతీ పరమేశ్వరు, ఆది దంపతులు, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకి పితరులు పార్వతీ పరమేశ్వరుడు, వాళ్ళిద్దరూ ఉన్నారని నమ్మాను. అంచేత నువ్వు ఉన్నావని నమ్మి నిన్ను అనుసరించటమే కష్టాలు తొలగిస్తుంది అనుకుంటున్నాను. మన కష్టం తొలగడానికి ఇక మనమే కష్టపడక్కర్ల, భయపడక్కర్ల. ఎంతో కష్టపడి నిజంగా వీళ్ళు స్వరంతో చదివారు. కొత్త వాళ్ళు వచ్చి కొంతమంది లోపల పీక్కోవచ్చు, వాళ్ళకి వచ్చినట్టుగా స్వరం మాకు రాలేదని మీరేం బెంగెట్టుకోవద్దు. అది వినండి చాలు, నమ్మనండి చాలు, ఉంది అంటూ అనుసరించండి చాలు, వాళ్ళకి సాయం చేయండి చాలు. అందరూ అన్ని చేయలేము. ఒక్కొక్కడికి కంఠస్వరం బాగుంటుంది కనుక పాడతాడు. ఓ బంగారు తల్లి పాడింది, ఇంకో బంగారు తల్లి చక్కగా కంఠం విప్పి ఓ ఈ సుస్వరంగా చదువుతూ ఉంటే ఓహో అనిపించింది. ఒకరు పాలు పట్టుకొచ్చారు, మనం ఏం లేకుండా పోద్దాం, పోయడానికి చెయ్యొద్దుగా, చెయ్యకుండా లేకపోతే వేరే విషయం. అసలు చెయ్యి లేకపోతే చేతికి కర్ర కట్టుకుని కర్రానికి ఉద్దరిని కట్టుకుని అభిషేకం చేసిన ఒక ఆయన చూశాను. రెండు చేతులు ఇక్కడ దాకా లేవు, పొయ్యాలి అభిషేకం చేయాలి అనుకున్నాడు. వెంటనే భార్య గురించి రెండు కర్రలు కట్టించాడు, కర్రకి చివరి ఉద్దరిని కట్టించాడు. ఆ ఉద్దరిలో భార్య పాలు పోస్తూ ఉంటే ఆ పాలను ఇలా తిప్పి పోశాడు, ఆవిడ నీళ్లు పోస్తూ ఉంటే పోశాడు. ఎంతకంటే కావలసింది ఉంది, నువ్వు ఉందావమ్మా అని ఎలాగో రకంగా అభిషేకం చేస్తాను అని నమ్మి పెడితే చాలు, అదే సమస్త కష్టాలు తొలగిస్తుంది. అటువంటి మహత్తర సైకత లింగం అన్నమాట రామేశ్వర లింగం. అంటే మనకు ఒక ఆశ్చర్యకరమైన ఘట్టాలు ఎన్నున్నాయండి పురాణాలలో. మహానుభావుల చరిత్రలు, నందివర్ధనుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన పూర్వజన్మలో గుణనిధి అనే పేరుతో ఒక పరమ దౌర్భాగ్యుడు రెండవ జన్మ ఎత్తాడు. వాడు అదృష్టం పూర్వజన్మ సుకృతం వల్ల మహారాజే పుట్టాడు. వాడు పరమశివ భక్తుడికి అంత ఎంత వాడు గురువు గారు నాయన నువ్వు నీ ఇంట్లోనే శివుణ్ణి పెట్టుకుని పూజించు అన్నట్ట. పూర్వం రాజమందిరాలు చాలా విశాలంగా ఉండేవి కదా, ఇంట్లోనే ఇలా ఒక ఆలయం పెట్టుకున్నాడు. మరి ఇంట్లో గుడి ఉండొచ్చా ఉండకూడదా, ఉండి తీరచ్చు. ఒక్క ధ్వజస్తంభ ప్రతిష్ట ఉన్నప్పుడు శివాలయానికి ఎదురుకుంటాను, విష్ణు ఆలయానికి వెనక ఉండద్దు అన్నాడు. అలాగప్పుడు ఇళ్లలో ప్రతి వ్యక్తి ఇల్లు ఒక శివాలయం, ప్రతి గేహము ఒక విష్ణు ఆలయం అవ్వాలి. దాని గురించి ఏం బెంగపెట్టుకోకండి. అసలు కాశీలో శివలింగం లేని ఇల్లు చూపించగలరా? నారాయణమూర్తి విగ్రహం లేనటువంటి భోజనం చేయని ఇళ్ళు ఇప్పటికి కూడా శ్రీరంగంలో ఉన్నాయి. అక్కడ ప్రతి భక్తుడింట్లో ఒక విష్ణు విగ్రహం ఉంటుంది. కాబట్టి మనం భయపడక్కల, శివాలయము అనే బెంగ పెట్టుకోవద్దు. ప్రతి గేహంలోనూ ఒక శివలింగం పెట్టుకోండి. నేను చెప్పాను నామండి అంతే. విజ్జేశ్వర సంహితలో శివపురాణంలో ఒక మొక్క చెప్పాడు. నేను చెప్తున్నది ఏది పద్మాజి గారు పట్టకత్వంతో చెబుతున్నది కాదు, శివపురాణంలో మొట్టమొదటిది విజ్జేశ్వర సంహిత. అందులో ఆడవాళ్ళు శివుడి మీద నీళ్లు పోయొచ్చా పోయకూడదా అని ఒక అనుమానం వాడు. శివలింగం ముట్టుకోకూడదని కొంతమంది ముట్టుకుంటూ ఉపవాసం చేయాలని కొంతమంది పెద్ద క్రమక్రమంగా చదువు కంటే భయం ఎక్కువైపోయింది, భగవంతుడి మీద భక్తి కంటే భయం ఎక్కువైపోయింది అన్నమాట. దీంతో ఓ ధర్మ సందేహంలో ఇదే ప్రశ్నలు గుప్పిస్తూ శివుడి మీద ఆవు పోలు పోయకూడదని మీరందరూ తల నచ్చుకుని చేస్తున్నారు. ఆడా మగా తేడా లేకుండా పోయిస్తున్నారు చక్కగా. కొన్ని చోట్ల ముట్టుకోకూడదు పోయకూడదన్నారు. లోపల ప్రతిష్ట అయిన లింగానికి అచ్చగుడు తప్ప ఎవరు ఎవరు పెడితే వాడు ఎలా చేయకూడదు. కనీసం బయట పెట్టి ఎందుకు పోయకూడదు? కిం బహూక్తేన మునయ, ఈ శ్లోకం విజ్జేశ్వర సంహితలో శివపురాణంలో, కిం బహూక్తేన మునయ స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజ. స్వయంగా నందీశ్వరుడు చెప్పాడు, తర్వాత సౌరకాది మహర్షులకి సూర్యుడు చెప్పాడు ఇదే దాన్ని. ఎందుకు ఇన్ని మాటలు? స్త్రీణామపి ఆడువారికి కూడా అన్నాడు, ఆడవాళ్ళు కూడా శివలింగార్చన చేసుకోవచ్చు. అధికారోస్తి సర్వేషం, ఈ మాత్రం అర్థమైపోతుంది కదా మీకు, ఎందుకు అర్థం కాదు, సంస్కృతం సులభంగా ఉంటుంది. సర్వేషాం అధికార అస్తి, అందరికీ అధికారం ఉన్నది. ఎందులో అధికారం ఉంది? శివలింగార్చనే, శివలింగార్చన ఎందు అని స్వయంగా నైమిషారణ్యంలో ఋషులతో సోత మహర్షి నందీశ్వరుడు చెప్పిన వాడు చెప్పాడు. అందుకే సంబోధనలో ద్విజా అని సుస్పష్టంగా చెప్పాడు బయట వాడు. శివలింగార్చన ఆడ చెయ్యొచ్చు, మొగ చెయ్యొచ్చు, వాడు వీడు అనే తేడా లేకుండా ఎవరైనా చెయ్యొచ్చు. మీ ఇళ్లలో పెట్టుకోండి. ఇలాంటి చోట అందరూ పోసుకునే ప్రత్యేకమైన లింగాలు ఉన్నాయి, వాటి మీద పోయేటి అభిషేకం చేయండి. జీవితంలో ఎవడైనా పోయొచ్చు. పోయకూడదు అనుకుంటే అసలు కాళహస్తీశ్వర లింగమే లేదు. వాడు బోయవాడు అభిషేకం చేశాడు, పాము అభిషేకం చేసింది, గజం అభిషేకం చేసింది, మహానుభావులు ఎంతో మంది అభిషేకం చేశారు. ఎంగిరి మోసంతున్న వాడు ఆయన. కాబట్టి ప్రతి ఇంట ప్రతి గేహంలోనూ మీరు ఒక శివలింగాన్ని పెట్టుకోండి, ఓ ఉత్సవమూర్తిని పెట్టుకోండి, పూజించుకోండి, ఏ దోషం లేదు. అందుకని నందివర్ధన మహారాజు గారు తన ఇంట్లోనే తన గురువు గారి ఆజ్ఞని ఉల్లంఘించకుండా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని పూజించుకుంటున్నాడు. ఈయనకి మహారాజు మంచి పదవి, యోగుడు, ఇంకా పెళ్ళేవరా, ఆ రాజనత్తకి సాంగత్యం పడుకొచ్చింది కర్మయోగాలు. ప్రతి వ్యక్తికి ఏదో చిన్న దోషం ఉంటుందన్నమాట. అంతటి శివుడికి అర్థంలో నలుపున్నట్టుగా, చంద్రుడిలో మచ్చున్నట్టుగా ఈ రాజుగారికి రాజనర్తకి వ్యామోహం పడుతుంది. మంచి సౌందర్యవతి ఆవిడ, ఈయన యువకుడు. రోజు పగలంతా ఎంత పూజ చేసినా, రాజ్యసభలో ఎంత చక్కగా ఉన్నా, సాయంత్రం అయ్యేసరికి ఆవిడ మందిరానికి పోయి పీకిదాకా తాగి తందరారాడు వచ్చేవాడు. దాంతో పూజకి ఇబ్బంది వచ్చేది. ఓ మంచి అచ్చబడి పెట్టాడు, ఓ మంచి ఎంగువారిని పెట్టాడు. వేళకి తప్పకుండా ఈయన వచ్చి చప్పుసొప్పనగా ధూపం తీపం దేవుడికి ఇచ్చేవాడు. ఇదిగో మీలాంటి భక్తులంతా వచ్చేవారు, పాటలు పాడేవాడు పాడేవారు. ఒక రోజున గురువుగారు వచ్చి చూస్తే అచ్చనంతా అందరూ చేస్తున్నారు, అసలు రాజుగారు చేయటం. రాజా ఎంత దురదృష్టవంతుడు అయ్యా, స్వయంగా అభిషేకం చేసుకున్న అదృష్టం ఎక్కడుంటుంది? పరమేశ్వరుడి మీద ఇన్ని నీళ్లు తల్లితే అనుగ్రహిస్తాడు, ఎంత ధూపం ఇస్తే ఐశ్వర్యం ఇస్తాడు. షోడసోపచారాలు తేడా కోసం పెట్ల, ఒక్క ఉపచారం వల్ల ఒక్కొక్క లాభం ఉన్నది తెలుసా? ఇప్పుడు అక్కడ ధూపం ఇస్తున్నారు మీరు పొగ, ధూపాత్ ఐశ్వర్యం అని మంత్రశాస్త్రంలో వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతికి చెప్పాడు. నాకు మీరు ధూపం ఇస్తే ధూపాత్ ధూపము వలన, అంటే పొగ ఇవ్వడం వల్ల, పొగంటే మరి పరిగి వాళ్ళకొక్కదు, ధూపాన్ని తీసేయడం ఒకడు ఖుషి అన్నాడు. ఆ ధూపం ఒకటి లేనిపోయి కూడా ఆ ధూపం మహాపాపం శాపం. ధూపం అంటే ఈ ధూపు స్టిక్కులు అగరత్తులు సాంబ్రాణి ఇటువంటి వాటి పొగని కనుక ఆయన ఇస్తే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బులు అనుకోకండి సుమా, ఈశ్వరస్య భావ ఐశ్వర్యం, ఈశ్వర లక్షణం ఐశ్వర్యం. ఈశ్వర లక్షణం అంటే ఏమిటి? ఈశ్వరుడు అంటే అధిపతి, అధిపతి యొక్క లక్షణం ఆధిపత్యం. పదవులు ఇస్తాడు మనకి, రోజు ధూపం ఇస్తే మీకు మంచి అధికారం వస్తుంది. బాగా పొగ 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 పెట్టేయండి చివరికి, మళ్ళీ స్మోక్ డిటెక్టర్స్తో ఇబ్బంది లేకుండా అది తీసి పారేసి పొగ ఇచ్చేయండి. గ్యారంటీగా ఎప్పుడో ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయిపోవచ్చు. అప్పుడు మళ్ళీ వచ్చిన అజాద్ ఉపన్యాసం ఇప్పించండి గ్యారంటీగా. మళ్ళీ నేను చెప్పాను కదా కొంచెం వాటాది కాదు, నాకు వేరే చెప్పాల. ఆ భగవంతుడికి వాక్ సేవ చేస్తుంటే బాగా ఇవ్వండి, ప్రెసిడెంట్షిప్లో నాకేం వాటాది కదా. ఇది గ్యారంటీగా వస్తుంది అన్నమాట. ఒక్కొక్క ఉపచారం వల్ల ఒక్కొక్క లాభం ఉన్నది. ప్రత్యేకంగా షోడశ ఉపచారముల వల్ల వచ్చే లాభం ఏమిటో తెలుసుకున్నాం. అందువల్ల నువ్వు స్వయంగా అభిషేకం చేసుకోకుండా అర్జునుడు పెట్టావు, ఆయన ఉంటాడు, నువ్వు పాలు పోయి, నువ్వు నీళ్లు పోయి, నువ్వు తేనె పోయి, అవేం పోయకుండా వాళ్ళు చేశారని నువ్వు వచ్చావు. అన్నం పెట్టి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ప్రెసిడెంట్ గారు అప్పుడప్పుడైనా వస్తూ ఉండాలి, లేకపోతే అది ధర్మం కాదు. అందుకే రోజు వచ్చి కూర్చుంటారు ఇక్కడ. అలాగే కమిటీ మెంబర్స్ రావాలి బయట వాళ్ళ కోసం అనుకోవటంలా. అనుకుంటే అది బయట వాళ్ళకి అలవు లాభం, కానీ మనకేమి లాభం? మనకు కూడా రావాలి. పరమాత్మ సేవ వల్ల వచ్చే లాభం మనకు కూడా రావాలి. ఇది ఒక నియమం అన్నమాట. అంచేత రాజా నువ్వు స్వయముగా ఈ పూజ చెయ్యి అన్నాడు. అలాగే గురువుగారు అన్నాడు, అలాగంటే కాదు నా చేతిలో ఒట్టేసి చెప్పు, ఎక్కడున్నా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటల నుంచి 6 గంటల వరకు పూజ నువ్వే చెయ్యాలి, నువ్వే అభిషేకం చెయ్యాలి, నువ్వేం చేస్తావు ఇది గురువుగారికి మాట ఇయ్యి అన్నాడు. నగరంలో ఉన్నంతకాలం అంటే ఏ యుద్ధానికైనా పెడితే చెప్పలేం కదా, అందుకని నేను బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి స్నానం చేసి అభిషేకం చేస్తాను, ఎలా ఉన్నా శివుడిని పూజిస్తాను అని మాట ఇచ్చాడు గురువుగారికి. ఏం కక్కడి నుంచి రాజుగారు గురువుగారికి ఇచ్చాక మాట తప్పకూడదు కదా. అందుకని ఈ తాగుడు తొందరాలు కొంచెం తగ్గించుకుని జాగ్రత్తగా రోజు పూర్తిగా సీసా పుచ్చుకునేవాడు. ఏదో కొద్దిగా పుచ్చుకుంటూ పొద్దున్న లేచి 3 గంటలకల్లా స్నానం చేసి పూజా మందిరానికి వచ్చేసేవాడు. మాట ఒక్కటి నిలబెట్టుకున్నాడు, ఒక్క మాట మీద నిలబడితే చాలు, ఏదైనా ఒక్క నియమం ఉంటే ఆ వ్యక్తి తరిస్తాడు. నశ్రేయో నియమం వినా, నియమం లేకపోతే శ్రేయస్సు లేదు. నియమం మాత్రం పాటించాలంటుంది. 7 గంటలకి ఉపన్యాసం అంటే షార్ప్గా మొదలెట్టవలసిందే. ఇక సూర్యుడికి పిలిచిన 6 గంటలకి వాడు అభిషేకం అంటే 6 గంటలకి చేయవలసిందే, లేదంటే ముందే పెట్టుకో 6 ఉన్నారండి. అంతేగాని ఆ రోజు 6 గంటలకి ఏం పెట్టుకుంటామంటే ఒక్కరోజు 7 గంటలకి చేయొచ్చు కదా అనుకుంటే ఆయన కూడా ఈ జన్మకి ఏం మోక్షం లేదు, ఇంకో జన్మ తర్వాత చూద్దాం అంటాడు. మన కోసం ఆగదు, అక్కడికి వెళ్ళే ఫ్లైట్, ఈ ఫ్లైట్ ఏమిటి కాసేపు అక్కడికి అనౌన్స్ చేయడానికి, దిస్ ఈజ్ ది లాస్ట్ అండ్ ఫైనల్ అనౌన్స్మెంట్ అని అన్నారు. అక్కడికి అనౌన్స్మెంట్లు ఉండవు. అందుకని నియమం పెట్టుకుని జాగ్రత్తగా అభిషేకం చేసుకున్నాడు. ఒకరోజు ఏమైంది కర్మగారి, కార్తీక మాసంలో ఆ రాజనర్తకి రోజు పెట్టి ఎక్కువ పోసేసింది. ఈ పోసే కొద్దీ తగ్గుతారు మరి ఎవరితో వాళ్ళు అలవాటు కూడా ఒకసారి అడగాలన్నమాట. అందులో పెట్టేవాడు కొంచెం కొంచెం పుచ్చుకునే ఈ పొడికి కొంచెం ఇంకొంచెం అనగానే అలా అలా ఎక్కువ తాగేశాడు. ఆ తాగిన వేగంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేవలేకపోయాడు. దాంతో తెల్లవారిపోతుంది. హఠాత్తుగా వెలుగు వచ్చింది. ఎలా వెలుగు వచ్చింది? ఆయన రాజ్యంలో ఏ వైపు చూసినా శివాలయాలు, అన్ని ఆలయాలలో మహానుభావులైన అర్చకులు ఉన్నారు, సుశిక్షితులు వాడు, బాగా మహాన్యాసము ఈ రుద్రం నవక జపక ఇవన్నీ కూడా కంఠస్థం చేసి మంచి కంఠంతో ఉచ్చరించగలిగేటటువంటి వాడు, స్వరప్రధాన కదా వేదమంతా. అందుకని అటువంటి వాడు బ్రాహ్మీ ముహూర్తంలో మొదలుపెట్టారు. ఆ కంఠాలు విన్నాడు ఈయన, అన్ని వేపుల నుంచి వచ్చేసింది ఈ నర్తకి మందిరంలో స్వరం. ఒక్కసారి తులిక్కి పడి ఇచ్చాడు, చూస్తే బ్రాహ్మీ ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. ఇక చూడండి, రాజుగారికి వచ్చింది బెంగ, మా గురువుగారికి మాట ఇచ్చాను, ఎక్కడున్నా సరే ఈ ముహూర్తంలో నేనే వచ్చి అభిషేకం చేస్తాను, పూజ చేస్తానని. ఇప్పుడు చూస్తే స్నానం చేయడానికి కూడా సమయం లేదు, తాగి తందరాలని వేశ్యాగృహంలో ఇరుక్కుపోయాను, ఇచ్చిన మాట తప్పేస్తున్నాను, ఎలాగ ఆవేదన కలిగింది. పైగా ఆ రోజు కార్తీక మాసం, సోమవారంతో కూడిన పూర్ణిమ, పైగా పూర్ణిమాభిషేకం ఒకటి, పైగా సోమవారం. అన్నిటి నుంచి కార్తీక మాసం. కార్తీకంలో కాకి కూడా ఎక్కడన్నా ముక్కుతో కాసి నీళ్లు కొట్టుకొచ్చి పోస్తుందండి, సంస్కారం ఉంటే. నేను చూశాను అలాంటివి కూడా. మా ప్రణవపీఠంలో ప్రణవేశ్వరి ప్రణవేశ్వర ఆలయంలో పైన గోపురంలో ఒక శివలింగం తయారు చేశాం. తెల్లవారుజామున కార్తీక మాసంలో మాకింటి ముందు కొన్ని కాకులు వచ్చి కాసి నీళ్లు పోసిపోతాయి. అవి ఇప్పుడు నా పురాణంలో తెలుస్తుంది, పూర్వజన్మ సుకృతం వాటి వాటిని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు ఈయన మరి ఎలా బాబు అని బెంగపెట్టుకుని ఏడ్చేశాడు. గురువు గారికి ఇచ్చిన మాటను ఉల్లంఘించటం, శివద్రోహం, ఈ మహాభారతానికి నరకానికి పోతాను, నరకానికి పోయిన పనుల్లో ముందు మాట తప్పకూడదు అలాగా ఇక్కడ రాశాడు మహానుభావుడు కవి. కళ్ళు చెమరుస్తాయి అన్నమాట అలాంటి పద్యాలు చదువుతుంటే. అక్కడ కన్నుగా నక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి, అక్కడ కన్నుగా నక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి, శైవ పూజ ఎటు చేయుదు వేళ అతిక్రమించే, ఇందెక్కడ కానరాదు పరమేశ్వర లింగము బోలు రాయో, వేరొక్క పదార్థమో తొదక యుక్తమేయైనా ఇకెట్టులీశరా. అయ్యో కన్ను బిల్లు గనక తాగిన వేగంలో ఇవాళ ఈ పిలిగారింటిలో ఇరుక్కుపోయారు, ఎక్కడిపోయి వచ్చి పోయి శివలింగాన్ని ఇక్కడే అభిషేకిద్దాం, స్నానం చేసినా చెప్పారా వేళ తప్పకుండా అంటే, ఆ ఇంట్లో ఎక్కడ వెతికినా మద్యం సీసాలు కనపడుతున్నాయి, ఇంకేమో కనపడుతున్నాయి తప్ప మాట వలసకి శివలింగములా కనిపించే ఒక రాయి లేదు అక్కడ. అందుకే ఇంకెక్కడ కానరాదు పరమేశ్వర లింగము బోలు రాయో, కనీసం రాయి లేదు, గుడక రాయి కూడా లేదు. పూర్వం ఇంట్లో రుబ్రోలు పొత్తనాలు ఉండేవి, అవి లేవు. ఎలా ఇంకా శివ పూజ ఎలా చేయను? పనికి మారే వస్తువైనా పర్వాలేదు, ఒక్క రాయి దొరికితే అదే శివలింగం అనుకుందామంటే అది కనపడటం లేదు, ఎలా రాయిశ్వరా అనుకున్నాడు. అక్కడ ఉంది వాడి మధ్య చెట్టుంది వాడి, ఆ నిద్రపోతుంది ఎదురుకుండా మంచం మీద వేస్య మైకంలో, ఆ నిద్రపోతున్న వేస్య యొక్క వక్షోజం కనపడింది వాడి, ఆ పై ఉన్న చీర చెంగు పక్కెళ్ళింది, ఆ వృక్షోజమే శివలింగంలో కనపడింది వాడికి. ఓ అని వాడి భక్తి మండిపోను, అదే వాడి భక్తి అంటే. ఏదైనా శివలింగం చాలనుకున్నాడు, వెంటనే వచ్చేసాడు. రాత్రి ఆవిడ తీసుకొచ్చిన మల్లెపూలు అక్కడ ఉన్నాయి, ఆ మల్లెపూలు తీసుకున్నాడు. ఒకసారి ఓం నిధనపత ఏ నమః, నిధనపతాంతికాయ నమః, ఓర్ధ్వాయ నమః, ఓర్ధ్వలింగాయ నమః అంటూ ఒక్కొక్క పువ్వు ఆ వృక్షోజం మీద వేశాడ. సరిగ్గా కార్తీక పూర్ణిమ నాడు భూలోకంలో కొన్ని లక్షల మంది అన్ని చోట్ల ఒకేసారి శివలింగాన్ని పూజిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలైన కాశీ మొదలైనటువంటి వాటిల్లో కూడా పూజ జరుగుతోంది. మహానుభావులు కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిరాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతుకణ్వపుత్సభృగువిశ్వామిత్రమైత్రేయ మార్కండేయాసురివామదేవకపితుర్వాసోపకవ్యాగ్రపాన్ మాండవ్యాది మహామునులు చరిగి ప్రేమలు మీర తత్సేవకున్ కౌండిన్యుడు అత్రి మరీచి దక్షుడు అగస్త్యుడు కపిలుడు అక్షపాదుడు అంగిరుడు శాండిల్యుడు క్రతువు కండు కుత్సుడు భృగువు విశ్వామిత్రుడు మైత్రేయుడు మార్కండేయుడు ఆసురి వామదేవుడు కపి దుర్వాసుడు బకుడు వ్యాఘ్రపాదుడు మాండవ్యుడు ఇటువంటి ఋషులు మహాపరమేశ్వర సేవక రోజున భక్తి శ్రద్ధలతో బయలుదేరి ఎవరికి తోచినట్టు వాళ్ళు పరమేశ్వరాయ నమః అంటూ ఆయనను స్తోత్రం చేస్తూ పువ్వులు విసిరితే ఈ పువ్వులు వేయండి ఆయన దగ్గరికి వెళ్ళలేదు శివుడి పాదాల దగ్గరికి. భూలోకంలో స్నానం చెయ్యలేరు, అపవిత్రమైన వేశ్యాగృహంలో అది కూడా వేశ్యా వక్షోజం మీద రాత్రి కోసం తెచ్చిన పువ్వులను ఆయన వేస్తూ ఉంటే ఈ పువ్వులు శివుడి పాదాల దగ్గర పడ్డాయి. పార్వతీదేవికి ఆశ్చర్యం కలిగింది, అసహ్యించుకున్నట్టుగా, ఏమండి మీ బుద్ధి ఎంత అయితే మీ దగ్గర ఒక్క శుభ్రత లేదు కదా, చిచ్చి చిచ్చి అంటే. అదేమిటి పార్వతి అన్నాడు నేను చిరునవ్వు అవుతూ, మరి లేకపోతే ఏమిటండి ఇది? ప్రాతలు మీద గప్పిన కృపామతిలోర్చితి, ఒక్కడేమో పాత గుట్టలు పైన గప్పాడు, ఆ పాత గుట్టలు స్వీకరించావు, చక్కగా శాలువ గప్పితే వద్దంటావు, పాత గొడ్డలు వేరు కప్పుకుంటాం. భూలోకంలో పూర్వం ఒక భక్తురాలు ఉండేదిట, ఆ భక్తురాలు ఉంటే అమాయకురాలు. ఆవిడకి శివుడు అంటే చాలా ఇష్టం. చలికాలంలో ఆలయం లేని బయట, ఇప్పుడు కొన్ని ఆలయాల్లో బయట శివలింగాలలో ఉదాహరణ పడి ఉంటాయి చూసారు కదా, పాతకాలపు శివలింగాలన్నీ ఏదో భూమితో ఉత్తరప్పుడు బయటపడ్డాయి. అలా బయటపడిన ఒక శివలింగం మీద మంచు కొడుతుంది అక్కడ తెల్లవారుజామునాడు, దాంట్లో జారేసి అయ్యో శివ అన్ని లింగాలకి గుడి కట్టారు, ఈ లింగానికి గుడి కట్టలేదు, నీకు చలిస్తోంది, నీకు రొంప పడుతుంది. ఆయన హిమాలయాల్లో ఉంటాడు మంచుకొండలో, వాడు మామగారే